ఇప్పుడు కారణ శరీరం అని చెప్తున్నారు. అదేమిటి చూడండి, కారణ శరీరం కిం అనిర్వాచ్య అనాది అవిద్యారూపం శరీరద్వయస్య కారణమాత్రం సత్స్వరూపాజ్ఞానం నిర్వికల్పక రూపం యదస్తి తత్కారణ శరీరం. కారణ శరీరం కిం, కారణ శరీరం అంటే ఏమిటి? అది ఏమిటంటే అనిర్వాచ్య, చెప్పడానికి వీలు లేదండి. ఎట్లా ఉంటుందో, ఇంతవరకు బాగానే ఉంది. స్థూల శరీరం వరకు అసలు ఏ డౌటు లేదు, హాయిగా చెప్పొచ్చు. సూక్ష్మ శరీరం వచ్చినప్పుడు కొద్ది కష్టం, ఎందుకంటే కంటికి కనపడింది గనక. కారణ శరీరం ఉన్నే కంటికి కనపడదు, బుద్ధికి కూడా అర్థం కాదు. అదు అలాంటి కారణ శరీరాన్ని చెప్పాలంటే కష్టం గనక అనిర్వాచ్య అన్నారు. అంటే నిర్వచించడానికి వీలు లేనటువంటిది, అనాది, దానికి మొదలు లేదు ఎక్కడో, అనాది ఆది లేదు. అవిద్యారూపం అజ్ఞాన రూపం, జ్ఞానరూపం అయితే ఎట్టో కంటాలు పడుతుంది, అజ్ఞాన రూపం అవిద్యారూపం అజ్ఞాన రూపం అయినటువంటిది. మరి ఎట్లా నండి దాన్ని? శరీరద్వయస్య కారణమాత్రం. శరీరద్వయస్య, రెండు శరీరాలు ఉన్నాయే, స్థూల సూక్ష్మ శరీరాలు, ఆ రెండింటికి కారణమైంది ఇది. అందుకని దీన్ని కారణ శరీరం అన్నారు. ఇది ఒక్కో పేరు. స్థూల శరీరం అని ఎందుకన్నారంటే స్థూలంగా ముద్దాలు కనపడుతుంటుందని, సూక్ష్మ శరీరం ఎందుకన్నారంటే కంటికి కనపడదు కాబట్టి, మరి కారణ శరీరం ఎందుకన్నారంటే ఆ రెండింటికి ఇది కారణం కాబట్టి. అంటే దీనివల్ల ఆ రెండు శరీరాలు వస్తున్నాయి. ఇది కనుక రాకపోతే ఆ రెండు శరీరాలు వచ్చేవి కాదు. ఇది కారణ శరీరం, అవి కార్య శరీరాలు. స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ అవి కార్య శరీరాలు, ఇదేమో కారణ శరీరం. కాబట్టి శరీరద్వయస్య, ఈ రెండు శరీరాలకి కారణ మాత్రం, కారణమైనటువంటిది. సత్స్వరూప అజ్ఞానం, సత్స్వరూప అజ్ఞానం అంటే ఆత్మస్వరూపాన్ని చూడకుండా చేసేది, ఆత్మస్వరూపాన్ని తెలియకుండా చేసేది సత్స్వరూప అజ్ఞానం. అంటే సత్తు యొక్క స్వరూపాన్ని, అంటే ఆత్మ యొక్క రూపాన్ని అజ్ఞానం తెలియకుండా చేసేటువంటిది. నిర్వికల్పక రూపం, ఏ రకమైనటువంటి కదలికలు లేనటువంటిది. నిర్వికల్పక రూపం, ఏ రకమైన కదలికలు లేనటువంటిది. యత్ అస్థి, యత్ ఏదైతే అస్థి ఉన్నదో తత్, అది కారణ శరీరం, అది కారణ శరీరం అంటారు. ఇది కారణ శరీరాన్ని గురించి చెప్పటం. ఇది అంటే ఏం చెప్పారండి? ఏం అర్థం చేసుకోలేరని చెప్పారు. అనిర్వాచ్య, నిర్వచించడానికి వీలు లేనటువంటిది. ఇంద్రియాలు కాని, మనస్సు కాని, బుద్ధి కాని, వీటి ద్వారా బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విషయాలను గురించో, వ్యక్తుల గురించో, వస్తువుల గురించో, భోగాలను గురించో, అన్నిటిని గురించి కూడా ఎలాగో అలాగా చెప్పొచ్చు. అన్నింటినీ గుర్తుపడతాం, ఇది కుర్చీ, ఇది బల్ల, అదిగో ఆవిడ మనిషి అని ఈ రకంగా మనం అన్నింటినీ కూడా గుర్తుపడతాం. ఎట్లానంటే కళ్ళ ద్వారా కావచ్చు, లేదా చెవుల ద్వారా కావచ్చు, మనసు ద్వారా కావచ్చు, ఏదో ఒక ఇంద్రియం ద్వారా ఇట్లా మనం గుర్తుపడతాం. కానీ ఈ కంటికి, ఈ మనస్సుకి, ఇంద్రియాలకి, వీటన్నిటికీ వెనకున్నటువంటి శక్తి ఏదైతే ఉందో, అదిగో దానిని వర్ణించాలంటే మాత్రం చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకనంటే అది వర్ణించటానికి వీలుగా ఉన్న అన్ని వస్తువుల్లాగా ఉండేది కాదు, అందుకని దాన్ని వర్ణించడానికి వీలు లేకుండా పోతుంది. దీన్ని ఏమన్నారు? కారణ శరీరం కదా. ఇప్పుడు మనకు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు కార్యం, ఆ చెట్టుకి కారణం ఏమిటి? విత్తనం. ఇప్పుడు మనం ఒక విత్తనం కనుక వేస్తే ఏమవుతుంది? ఓ చెట్టు వస్తుంది. చెట్టు అంటే ఒక మానుంటుంది, కొమ్మలుంటాయి, ఆకులుంటాయి, పూలుంటాయి, పండ్లుంటాయి, ఇలా మొత్తం కళకళలాడతా ఓ చెట్టు, బ్రహ్మాండమైనటువంటి చెట్టు ఉంటుంది. ఇంత చెట్టు కూడా దేనిలో నుంచి వచ్చింది? ఓ చిన్న విత్తనంలో నుంచి వచ్చింది. ఇప్పుడు చెట్టులో ఉన్నటువంటి ఈ భాగాలన్నీ కూడా, ఈ కొమ్మలు కానీ, కాండం కానీ, ఆకులు కానీ, పూలు కానీ, కాయలు కానీ, ఈ మొత్తం కూడా ఆ విత్తనంలో ఉంటే వచ్చినాయా, విత్తనంలో లేకుండా ఉంటేనే వచ్చినాయా, లేకుండా ఎక్కడి నుంచి కొత్తగా వచ్చినాయా? ఆ విత్తనంలో ఉన్నాయి. అయితే ఎలా ఉన్నాయి? సూక్ష్మ రూపంలో ఉన్నాయి. అంటే మనం తెలుసుకోవడానికి వీలు లేకుండా ఇది విత్తనమని కానీ, ఇది కాయని కానీ, ఇది పండని కానీ, ఇది కొమ్మని కానీ, ఇది ఆకని కానీ తెలుసుకోవడానికి వీలు లేకుండా ఇవన్నీ కూడా ఆ విత్తనంలోనే నిక్షిప్తం చేయబడి ఉన్నాయన్నమాట. ఇలా చెట్టు మొత్తం కూడా విత్తనంలోనే ఎట్లా అయితే నిక్షిప్తం చేయబడి ఉందో అదే ప్రకారంగా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు సంబంధించినటువంటి సమస్తము కూడా ఈ కారణ శరీరంలో నిక్షిప్తం చేయబడి ఉంది. అందుకనే బయటకు వచ్చినటువంటి చెట్టుల గురించి చెప్తాం కానీ లోపల ఉన్నటువంటి ఆ విత్తనాన్ని గురించి మనం చెప్పలేము. అలాగే ఇక్కడ కూడా బయటకు వచ్చినటువంటి సూక్ష్మ శరీరము, స్థూల శరీరము వీటిని గురించి చెప్పగలుగుతాం కానీ వీటిని కడుపులో పెట్టుకుని ఉన్నటువంటి కారణ శరీరం ఏదైతే ఉందో మూలం, అదిగో దాన్ని గురించి మాత్రం చెప్పలేము. అందుకని దాన్ని ఏమన్నారంటే అనిర్వాచ్య అన్నారు. ఇది అనిర్వాచ్య మాత్రమే కాదు, ఇది అనాది కూడా. అంటే దీనికి అసలు మొదలెక్కడో లేదు. అసలు మనస్సు, ఇంద్రియాలు ఎప్పుడైతే ఈ బాహ్య ప్రపంచంలోకి పోతున్నాయో అప్పుడే కాలం అనేటువంటిది మనం గణిస్తున్నాం, లెక్క పెడుతున్నాం, కాలం అనేటువంటిది ప్రారంభమవుతాం. అప్పటిదా కాలం పోదు. ఏమిటి, మనం రాత్రి హాయిగా పడుకొని నిద్రపోయాం, గాఢ నిద్రలో ఉన్నాం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ కాలం తెలుసా? ఏమీ తెలియదు. నువ్వు నిద్ర లేచావు, లేవని ఇట్లా వాచి చూసుకుంటావు, లేకపోతే ఎదురుగా ఉన్నటువంటి గోడగడియారం చూసుకుంటావు. ఎంతైంది టైం అని, ఆరుంబవు, ఆరున్నర, వమ్ము అని. అంటే ఎప్పుడైతే నీ యొక్క ఇంద్రియాలు, మనస్సు బాహ్య ప్రపంచంలోకి వస్తాయో అప్పుడు కాలం ప్రారంభమవుతా ఉంది. మరి ఈ ఇంద్రియాలకి మనస్సుకి వెనక ఇది ఎప్పటి నుంచి కాలం ప్రారంభమైంది అనేటువంటిది ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఈ ఇంద్రియాలు, మనస్సు కడుపులో పెట్టుకున్నటువంటి కారణ శరీరం ఉండే దానికి మాత్రం కాలం లేదు, అది ముందుగానే ఉంది. అందుకని అది కాలానికి అతీతమైనటువంటిది, ఆది లేనటువంటిది, అనాది అయినటువంటిది. అందుకనే ఇక్కడ చెప్తున్నారు అనాది అని. అలాగే అది అవిద్యాస్వరూపం, కారణ శరీరం అవిద్యాస్వరూపం, అజ్ఞానస్వరూపం. ఇప్పుడు సూక్ష్మ శరీరంలో అయితే జ్ఞానేంద్రియాలని జ్ఞానం ఏదో తెలుస్తుంది, స్థూల శరీరంలో కర్మలు చేస్తా ఉన్నాయి అది కూడా ఏదో ఉంది, కానీ కారణ శరీరం ఉండే ఏదైనా చేస్తున్నదా, ఏదైనా ఉంటున్నదా, ఏదైనా తెలుస్తున్నదా? ఏమీ లేదు. కారణ శరీరం అంటే గాఢ నిద్రకు సంబంధించింది. ఎందుకు గాఢ నిద్రలో ఏ ప్రకారంగా అయితే అన్ని కూడా గుప్తంగా ఉంటాయో కారణ శరీరం కూడా అటు గుప్తంగా ఉండేది. కాబట్టి కారణ శరీరం ఎప్పుడైతే ఇట్లా ఉన్నదో, అన్నిటినీ కూడా అట్లా మూసివేస్తా ఉన్నదో, ఆత్మను కూడా మూసేస్తున్నది, ఆత్మను తెలియకుండా చేస్తున్నది. అందుకని అది ఆత్మ అజ్ఞానం, సత్స్వరూప అజ్ఞానం, ఆత్మని తెలియకుండా చేసేటువంటిది ఈ కారణ శరీరం. ఈ ప్రకారంగా అవిద్య అంటే అజ్ఞాన స్వరూపం అని. ఎందుకంటే నీ నిజస్వరూపాన్ని అది దాచిపెట్టేటువంటిది, నీ నిజస్వరూపాన్ని నువ్వు చూడకుండా చేసేటువంటిది ఈ కారణ శరీరం అని. ఇక్కడ మూడు లక్షణాలు అనిర్వాచ్యం, అనాది, అవిద్య అని చెప్పి శరీరద్వయస్య కారణ మాత్రం అన్నారు. రెండు శరీరాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే కారణ శరీరంలో నుంచి వచ్చింది. కాబట్టి ఈ కారణ శరీరం అనేది ఉన్నదా? ఓ పెద్ద ప్రమాదం ఏమిటంటే ఈ స్థూల సూక్ష్మ శరీరాలను బయటికి పంపిస్తుంది. పంపిస్తే ఇది ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి, తిరిగి సుఖాలు పొందుతుంటాయి, దుఃఖాలు పొందుతుంటాయి, అన్ని పొందుతుంటాయి. ఈ కారణ శరీరం మాత్రం హాయిగా మెదలకుండా ఎట్లా ఉంది. కాబట్టి కారణ శరీరంలో నుంచే ఈ రెండు శరీరాలు కూడా వస్తా ఉన్నాయి గనక ఈ రెండింటికి అది కారణం. అందుకని కారణ శరీరం అన్నారు. ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం కదలికలు ఉన్నాయి. స్థూల శరీరం అయితేనేమో అసలు మామూలుగానే కదులుద్ది, ఒకసారి నుంచి వచ్చి సూక్ష్మ శరీరం అయితే ఆలోచనలతో కదులుతూ ఉంటుంది. మరి కారణ శరీరం ఎట్టు కదులుద్దండి? కదలనే కదలదు. అందుకని ఇది కదలికలు లేనటువంటిది, నిర్వికల్పక రూపం. ఈ ప్రకారంగా మనకి కారణ శరీరాన్ని ఇక్కడ తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఈ కారణ శరీరాన్ని తెలుసుకోవటంలో ఒక్క విషయం తెలుసుకుంటే మనకి చాలా ముఖ్యం, చాలా మంచిది. ఏమిటి అదనంటే కారణాన్ని నశింపజేస్తే కార్యం ఉండదు. మనకేం కావాలనంటే మళ్ళీ జన్మ లేకుండా పోవాలి. జన్మ లేకుండా పోవటం అంటే మళ్ళీ స్థూల శరీరం రావటం. స్థూల శరీరం ఎందుకు వస్తుందంటే సూక్ష్మ శరీరం ఉంది కాబట్టి. ఈ స్థూల సూక్ష్మ శరీరాలు ఎట్ట వస్తున్నాయంటే కారణ శరీరం ఉంది కాబట్టి. కారణ శరీరం కనుక నశింపు చేశామా, ఇక ఈ స్థూల సూక్ష్మ శరీరాలు రెండు కూడా రావు. విత్తనాన్ని కనుక నాశనం చేశామా, ఇక చెట్టు రాదు. విత్తనం కనుక ఉందా బాగానే, దాన్ని కనుక భూమిలో వేశామా, ఖచ్చితంగా మొక్క వస్తుంది, చెట్టు వస్తుంది. అది రాకుండా చేయాలంటే విత్తనాన్ని నాశనం చేయాలి. ఏం చేయాలి, విత్తనాన్ని బాగా ఓ పెనం మీద వేయించేసేయాలి, నిప్పు మీద వేయించాలి. దాంతో ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి శక్తి కాస్త, విత్తనంలో ఉన్నటువంటి శక్తి కాస్త పోద్ది, ఇక అది భూమిలో నాటితే కూడా మొలవు. అలాగనే మనం కూడా ఏం చేయాలంటే మన విత్తనాన్ని కూడా అట్లా వేయించాల. ఏ ఎక్కడ జ్ఞానం అనేటువంటి అగ్నిలు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు కాబట్టి జ్ఞానం అనేటువంటి అగ్నిలో దాన్ని కూడా వేయించేసామనుకోండి, ఈ కారణ శరీరం అనేది లేకపోతే ఇక స్థూల సూక్ష్మ శరీరాలు అనేటువంటివి ఇక వచ్చేటువంటి అవకాశమే లేదు.